పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథము పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం పదవ అధ్యాయము 44 వచనాన్ని చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దయచేసి గమనించాలి, ఉదయకాల సమయం ముందు పేతురు మరి దేవుని యొక్క వాక్యము చెప్తామంటే అతని బోధ విన్న వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం వాక్యం చెప్తా ఉంటే మనం చెప్తున్నటువంటి వాక్యాన్ని బట్టి వినటమే చాలా కష్టం అనుకునేటువంటి పరిస్థితుల్లో, గ్రహించడమే చాలా కష్టం అన్నటువంటి పరిస్థితుల్లో విన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కూడా, అక్కడికి వచ్చిన వారందరి మీద కూడా, విన్న వారందరి మీద కూడా పరిశుద్ధ ఆత్మ దిగినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తా ఉన్నాం. అసలు ఈ పేతురు గురించి ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఈ యొక్క విప్లవం, ఇతను వాక్యం చెప్తూ ఉండగా ఎంతమంది మీదకి పరిశుద్ధాత్మ రావడం ఏంటి మనం ఆలోచన చేయాలి. ఇతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దేవుడు ఇతన్ని ఎందుకని ఇంత బలంగా వాడుకుంటా ఉన్నాడు, ఇతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ రావడం ఏంటి, పాపాలు ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ కారణం కాదా, ఆత్మ లేని ఎవడు కూడా పాపాన్ని ఒప్పుకోలేడే, పశ్చాత్తాప పల్లాడే, ఆ పాప పశ్చాత్తాపం ఉంటే నీ నిత్యరాజ్యానికి మార్గం కదా, అటువంటి ఒక గొప్ప కార్యం ఈ వ్యక్తి మరి పట్ల దేవుడు ఇతనిలో ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి కృప ద్వారా అనేకులు దేవుని యొక్క కృపను పొందుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అతను అసలు ఇతని జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇతని గురించి స్టడీ చేసినప్పుడు, ఈ అపోస్తలైనటువంటి పేతురు గురించి స్టడీ చేసినప్పుడు కొన్ని ఆత్మీయ విషయాలు మరి నేను తెలుసుకోగలిగా, అవి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లూకా సువార్త 5:1 నుంచి మనం చదివినట్లయితే పేతురు గురించి కొన్ని విషయాలు మనకు అక్కడ తెలుస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 5:1 నుంచి, జనసమూహము దేవుని యొక్క వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెత్ సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూచును, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంచున్నారు. ఆయన దోణుల్లో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహులను బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనూ తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణిలో మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పిను. ఎలా అనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదే కుమారులకు యాకోబును యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకు, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవయందువని సీమోనుతో చెప్పిరి. దయచేసి వినండి, వారి దోణలు ధరికి చేర్చి సమస్తం నిడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఈ వాక్యాలను గమనిస్తే, పేతురు యొక్క జీవితాన్ని స్టడీ చేస్తే అతడు ఎక్కడెక్కడైతే సన్నివేశాలు కనపడతాడో ప్రతి సన్నివేశంలోనూ చాలా గొప్ప గొప్ప ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అతడు దేవుడికి రెస్పాండ్ అయినటువంటి రీతి, ఏ విధంగా ఆయన మాటకు విధేయత చూపించాడు, అతని జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మలుపులు ఏంటనేది మనం ఆలోచించినట్లయితే పేతుర్ని దేవుడు అంతగా బలంగా వాడుకోవడానికి గల కారణం ఏంటో మనకు తెలుస్తారు. దేవుని బిడ్డలారు గమనించండి, జన సమూహాలు ఆయన మీద పడుతున్నారు వాక్యం వినాలనేటువంటి ఆశ. వాక్యం వినాలనే ఆశ ప్రజల్లో ఈ రోజున కలుగుతూ ఉంది, కానీ వాక్యం చెప్పేవాడు కనపడట్లా. అంటే ఐ మీన్ సత్య సువార్తను ప్రకటించేవాళ్ళు కనపట్ల. ఉన్నదన్నట్టు బోధించాలి, వాక్యంలో ఉన్నదేంటి చెప్పేదేమిటి, దేవుని యొక్కకు వారు చెప్పేటువంటి మాటలు తీసుకెళ్ళగలుగుతున్నాయా, లేకపోతే అసత్య సువార్తలు, లేకపోతే ఆశీర్వాద సువార్తలు, అద్భుతాల బోధలు ఇలాంటివన్నీ విని ఆఖరికి నిత్యరాజ్యం తీసుకెళ్లేటువంటి ఆ ప్రయాణములు మధ్యలోనే వాళ్ళు ఆగిపోతున్నారా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే ఏ విధంగా ఈ రోజున బోధలు ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. జన సమూహాలు వాక్యం కోసం వచ్చారు, వాక్యాన్ని వింటూ ఆయన మీద పడిపోతూ ఉన్నారు, ఆశతో ఉన్నారు. వాక్యం కోసం ఆశ కలిగి ప్రజలు ఉంటారనేటువంటి పరిస్థితుల్లో ఒక దేవుని యొక్క మార్గాన్ని ఆ ఎరిగినటువంటి బిడలుగా రాజులైన యాజక సమూహంగా పిలువబడినటువంటి మనం ఎంత పద్ధతి తీసుకోవాలి, ఈ విషయాన్ని ఈ యొక్క వచనం ద్వారా నేను మీకు గుర్తుచేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మరి మనకు అప్పచెప్పేటువంటి బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చాలని. ఆ సరస్సు తీరమున రెండు ధోనిలు చూచాడు యేసు ప్రభు. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కరుక్కుంటూ ఉన్నారు, పాపం ఏమీ పడలేదు, నిస్సహాయత స్థితిలో ఉన్నారు, వలలు కడిగేసుకుంటూ ఉన్నారు. ఆ కడుక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిని చూశాడు. ఆ ధోనిలో సీమోనుదైనటువంటి ఒక ధోనిను ఆయన ఎక్కినట్లుగా చూస్తా ఉన్నాం. ఎక్కి దరిని కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి ధోని నుండి జనసమూహంను బోధిస్తా ఉన్నాడు. ఒక ఆత్మీయ సత్యం జస్ట్ నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నా. అంటే సీమోనుదైనటువంటి ధోని ఎక్కి ఆయన వాక్యం ప్రకటిస్తా ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఈ ధోని ఒకవేళ మామూలుగా ఒక ఆత్మీయ సత్యం మన జీవితాల్లోనికి, ధోని లాంటి మన జీవితాల్లోనికి ఏసై వచ్చిన తర్వాత ఏం కలిగి ఉండాలి అని అంటే వాక్యం బయటికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ధోని ఎక్కిన తర్వాత ధోనికి ఏం చెప్తా ఉన్నాడు అని అంటే వాక్యం చెప్తా ఉన్నాడు. ఈ రోజున మనము రక్షించబడిన తర్వాత మన బాధ్యతను మర్చిపోతాం. మనం రక్షించబడిన తర్వాత మనం ఏం చేయాలో మర్చిపోతా ఉన్నాం. యేసు ప్రభుని జీవితంలో అడుగుపెట్టాడా, యేసయ్యని జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నీ జీవితంలో నుంచి ఏం జరగాలి అని అంటే మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, సరిపోయినాయి, సరిపెట్టుకున్నాను, ఇక అయిపోయింది ఇక భక్తి, ఇక నేను పరలోకి నేరుగా వెళ్ళిపోతాను, డైరెక్ట్ గా వెళ్ళిపోతాను. ఇక తాత్పర్యంతో మనుషుడు ఈరోజు బ్రతుకుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా వారు రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డారని, వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పిలువబడ్డారని, దేవుని పనిచేయడానికి పిలువబడ్డారని సత్యం ప్రజలకి దేవుని బిడ్డల విశ్వాసులకి దైవ సేవకులు తెలియజేయట్లేదు, వాళ్ళు తెలుసుకోవాలి మనం దేవుని చేత పిలువబడినటువంటి వారమని. సువార్తకు పిలువబడ్డాం, బోధించడానికి పిలువబడ్డాం, బాప్తిస్మాలు ఇవ్వడానికి పిలువబడ్డాం. దేవుని బిడ్డలారు గమనించాలి, శిష్యులను తయారు చేయడానికి పిలువబడ్డాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించి సకల జనులను సువార్తకులుగా వారి శిష్యులుగా చేయని వాక్యం చెప్తా ఉన్నా. ఇది మర్చిపోతా ఉన్నారు. ఈ చివరి ఆజ్ఞను అందరు విడిచిపెట్టేస్తా ఉన్నారు, మొదటి రెండు ఆజ్ఞల్లోనే ఆగిపోతా ఉన్నా. కానీ పేతురు ధోని ఎక్కినప్పుడు సువార్త బయటికి వినపడతా ఉంది. మన జీవితంలోనికి ఏసై వచ్చిన తర్వాత ఓ ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్నావు, నీ జీవితంలో నుంచి ఏసై బయటికి వెళ్ళాలి, నీ జీవితంలో నుంచి దేవుని మాటలు బయటికి వెళ్ళాలి, నీ యొక్క సాక్ష్య జీవితం ద్వారా దేవుడు బయటికి వెళ్ళాలి, దేవుడిని నువ్వు చూపించగలగాలి, యేసుని పోలినటువంటి నడత ఆయన మాటలు నీ జీవితంలో కనపడాలి. ఈ ధోని నుంచి యేసు మాటలు వినపడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా రెండు ధోనులు చూసిన జాలర్లు వాటిలో నుండి దిగి తమ వాళ్ళు కడుక్కుంటున్నారు. ఆయన ఆ ధోనిలో సింహ ధోని ఎక్కి ఆ ధరణిని కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోనిలో నుండి జనసముఖులు బోధించుచున్నాడు. బోధ అయిపోయింది, బోధించుట చాలించిన తర్వాత నీవు దోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సిమోన్తో చెప్తా ఉన్నాడు. చేపలు పడలేదు పాపం, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభు వారు అంటా ఉన్నటువంటి మాట, ఓ పేతురు నువ్వు దోనిను లోతులోకి నడిపించు, లోతుల్లోకి తీసుకెళ్లి చేపలు పట్టడానికి మీ వలయండి అని అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారు గమనించండి, అంటే ఈ మాట చెప్పగానే యేసు ప్రభులు వారు చెప్పగానే సీమోను అంటున్నాడు, ఎలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం, కష్టాన్ని చెప్తా ఉన్నాడు, తన యొక్క బాధను చెప్తా ఉన్నాడు, తన ఇబ్బందిని చెప్తా ఉన్నాడు, తను ఏ విధంగా ప్రయాసపడ్డాడో చెప్తా ఉన్నాడు. మాకేమీ దొరకలేదు అయినా నీ మాట చొప్పున వల వేస్తున్నాం అని అంటా ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారు గమనించండి, మనమైతే ఏమంటామంటే అబ్బా మేము చేపలు పట్టేవాళ్ళమే, మేము లేకపోతే మాకింత మంచి నిష్ణాతులము, మేము జాలరులము, మాకంటే నీకు ఎక్కువ తెలుసా యేసు, నువ్వు వడ్రంగి వాని కుమారుడివి, నువ్వు అక్కడ వడ్రంగి పని తెలుస్తుంది కానీ నీకు మా గురించి మీకు ఎంత తెలుస్తుంది అని అంటావు. అంటే పేతురు దేవుని బిడ్డలారు చెప్పేటువంటి వ్యక్తి యేసు ప్రభువుల వారు బోధిస్తూ ఉంటే ఆయన ఆ చేపలు పట్టేటువంటి పనిలో నిష్ణాతుడు కాకపోయినా సరే ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా, ఏదో ఈయన చేయబోతున్నాడు అనేటువంటి ఆ గొప్ప వ్యక్తిగా, ఒక పెద్దగానే లేకపోతే గౌరవించినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారు గమనించండి, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మన అంతైనా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, పెద్ద పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మనకు అన్ని తెలిసి ఉండొచ్చు, కానీ వెరితకు వేగిరి పడాలి అనేటువంటి విషయాన్ని, మన జీవితాల్లో నేర్చుకోవడానికి ఇష్టపడాలనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారు గమనించండి, అతడు తన జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. నేను పడ్డాను, ప్రయాసపడ్డాను, అయ్యా చేపలు పడలేదు, అంటే చేపల కోసం ఎంత ప్రయాసపడ్డాడో తన బాధను యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో దేవునికి వారి పరిస్థితి చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఇది నా పరిస్థితి అయ్యా, ఇది నా కష్టం, లేకపోతే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని దేవుని దగ్గర చెప్పితే దేవుడు ఆ పరిస్థితులు కూడా దేవుడు విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. అది చెప్పనే చెప్పవు, వాక్యం చెప్పడానికి ఇష్టపడతావు, పాటలు పాడడానికి ఇష్టపడతావు, అన్నిటికీ ఇష్టపడతాం, కానీ మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకుని దేవునితో మన యొక్క విషయాన్ని చెప్పడానికి మాత్రం ఇష్టపడతాం. దేవుడు విషయాన్ని చెప్తున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, అయినా నీ మాట చెప్పిన వలేస్తున్నాను అంటాడు. అయితే ఇది జరిగే ముందు ఒక విషయం మీరు గమనించాలి, ఆ దోణిని అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు లోతునకు నడిపించు అని అన్నాడు. దయచేసి మీరు గమనించాలి లోతునకు నడిపించు అన్న మాట దగ్గర ఒడ్డు నుండి చేపలు పడవు, లోతుకి వెళ్తేనే విస్తారమైన చేపలు పడతాయి అనేది దేవుడి ఉద్దేశం. ఎప్పుడైనా సరే జాలర్లు చేపలు పట్టేటప్పుడు సముద్రంలో ఒడ్డున మనకు కనిపించే రీతిలో వాళ్ళు పడవలు కనపడవు, ఎక్కడో దూరాన ఉంటాయి, లోతులు కనపడవు. అంటే చేపలు బాగా లోతైనటువంటి ప్రదేశాల్లో దొరుకుతాయి, లోతులకు వెళ్ళి చేపలు పడతారు, ఇక్కడ కాదు కొంచెం లోతులకు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి పట్టు. అంటే దేవుడి బిడ్డలారా, ఆ లోపలికి వెళ్ళి పట్టినప్పుడు ఆ చేపలు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ వల్లో పడిపోతాయి అనేటువంటి ఉద్దేశం దేవుని బిడ్డలారా దేవుడు కలిగి ఉన్నాడు. రెండవది, ఆయన మాట చెప్పని చేస్తే దేవుని బిడ్డలారు గమనించండి, ఆ చేపలు విస్తారంగా పడతాయి దేవుని బిడ్డలారా అని ఆ యొక్క పేతురుకి చెప్పినప్పుడు జాలర్ల యొక్క ఆలోచనేమో సాధారణమైనటువంటి లోతు. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని యొక్క ఆలోచన దేవుని బిడ్డలారా ఆత్మీయంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ మాటను ఒకవేళ ఆత్మీయంగా తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, దేవుని బిడ్డలారా మనం ఆత్మీయ జీవితంలో లోతులకి వెళ్తేనే మనుషులు, అంటే చేపల్లాంటి మనుషులు, చేపలతో సంబోధించబడేటువంటి మనుషులు మనకు దొరుకుతారు. లోతైనటువంటి ఆత్మీయ జీవితం, లోతైనటువంటి భక్తి, లోతైనటువంటి దేవుడితో పెనవేసుకునబడినటువంటి ఆ యొక్క జీవితం మన జీవితంలో కలిగి ఉంటే మనం నశించిపోయేటువంటి ఆత్మను పట్టుకోగలుగుతాం. పై పై భక్తి, ఆదివారం ప్రార్థన, లేకపోతే ఆ పండగ ప్రార్థన ఆశీర్వాదాల బోధల్లో ఉంటా ఉంటే లోతైన భక్తి జీవితం కాదు. అపోస్తలుల బోధల్లో మనం ఉంటే కనుక, లోతైనటువంటి భక్తి జీవితంలో అనుదిన భక్తిలో ఉంటే కనుక, లేకపోతే అనుదిన జీవితంలో మనం దేవుని వెంబడించేటువంటి విధానంలో దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక విధానంలో బలమైనటువంటి భక్తి కలిగి ఉంటే, బలమైనటువంటి పరిశుద్ధత దేవుని అంటుకట్టుబడి జీవితం కలిగి ఉంటే, దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆశ ఉంటే, ఖచ్చితంగా మనం అనేకమైనటువంటి ఆత్మను మనం పట్టుకోగలుగుతాం. ఇదో నేను దీనా, నువ్వు లోతులో ఉన్నావా, లోతులో ఉండి వలేస్తున్నావా, లేకపోతే ఒడ్డునట్టు నుండి వలేస్తున్నావా? నేను చాలా కష్టపడుతున్నాను బ్రదర్, కానీ ఒకరు కూడా రక్షించబట్ల. నేను చాలా కష్టపడుతున్నాను, ఒకరు కూడా సువార్త చెప్పలేకపోతా ఉన్నాను. నేను చాలా కష్టపడుతున్నాను, నా సువార్త ఫలించట్లా. నేను చాలా కష్టపడతా ఉన్నాను, గృహదర్శనాలు చేసినా ఫలించట్లా. కారణం ఏంటో తెలుసిన, నీ భక్తి ఎంతవరకు ఉంది, నీ ఆలోచన విధానం ఎంతవరకు ఉంది? కాన్ఫిడెన్స్ లోకి తీసుకొచ్చి పడేయాలా, లేకపోతే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పడేయాలా? కాన్ఫిడెన్స్ నింపాలా, పర్వత రాజ్యం నింపాలా? ఏ తాత్పర్యం, ఏ లోతులో నువ్వు ఉన్నావు? ఈరోజున మనం వలలు వెయ్యాలి అనంటే లోతైనటువంటి ఆత్మీయ జీవితం. భక్తులైనటువంటి మాటలు మన అయ్యారు ఒక పాట రాశారు, ఏంటంటే లోతైన జలములలో లోతును వినబడి స్వరమ అని. దేవుడు చెప్పిన మాట వినాలి అనంటే, దేవుడు చెప్పాలి అనంటే, దేవుని బిడ్డలారా లోతైనటువంటి భక్తి జీవితం, లోతైనటువంటి ఆధ్యాత్మిక జీవితం మన జీవితంలో కలిగి ఉండాలి. లోతైన జలములలో లోతును వినబడి స్వరమ నడిపించి నానావా, ఆ పాటలో దేవుని బిడ్డలారా ఆ వచనం అది లోతును వినపడుతుంది, లోతైన ఆత్మీయ జీవితంలో వినపడుతుంది. లోతు లోతుడికి వెళ్లే కొద్దీ, ఆ భక్తి జీవితంలో మరి లోతుకి వెళ్లే కొద్దీ దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. దేవుని బిడ్డలారు గమనించండి, యేసు ప్రభువు వారు చెప్పాడు దేవుని కార్యాన్ని, అక్కడ పేతురు చూస్తా ఉన్నాడు, నీ మాట చొప్పున వల వేస్తున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు, ఆయన జాలరి కాకపోయినా, జాల మరి వలవేయటం ఎక్స్పెక్ట్ కాకపోయినా సరే, పేతురు దేవుని బిడ్డలారు యేసు మాట విని వలవిసిరాడు. వలవిసిరంగానే విస్తారమైనటువంటి చేపలు పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపిరి. ఇవన్నీ ఆలోచిస్తా ఉంటే నాకు ఆ చేపలు ఒక ఆ సన్నివేశం అంతా కళ్ళ కట్టినట్లుగా నాకు అనిపించింది. ఆ చేపలన్నీ పరిగెత్తుకుంటా ఉంటాం, వల విసిరేది విసిరినప్పుడు అవన్నీ పరిగెత్తుకుంటా వచ్చి వలలో చిక్కుపోతున్నాయి. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అసలు వల వేయంగానే పరిగెత్తుకుంటూ వచ్చింది విస్తారమైన చేపలు పడుతున్నాయి అంటే దేవుని మాట వింటేనే కదా, దేవుని మాట వింటేనే కదా, దేవుని మాటకు లోబడే కదా. అన్ని చేపలు పట్టడానికి ఏదో కొన్నైనా పడవచ్చు, రెండు దోణలు నిండినట్టుగా పట్టడం అంటే ఆ చేపలన్నీ కూడా యేసయ్య మాట విన్నట్టుగా, యేసు మాట ప్రకారం వల వేస్తేనే యేసు మాటకు లోబడే వచ్చి పడ్డాయి కదా. నాకు అనిపించింది ఈ చేపలన్నీ పడిపోయినాయి, ఆఖరికి దేనికోసం వచ్చినవి అని అంటే చావడానికి వచ్చాయి. వాస్తవానికి పట్టుకున్న తర్వాత వాటికి హాని కలుగుతుందని, వలలాంటి వా మరియు వలలు వలల్లో చిక్కుపోతే హాని కలుగుతుంది అంటే దేవుని బిడ్డలారా బోధ విన్న అక్కడ వల వేసినప్పుడు ఆ చేపలు చచ్చిపోవడానికి వచ్చినట్లుగా నాకు అనిపించింది. నాకు ఎందుకో ఈ విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడతాను, చెప్పాలని ఆశపడతాను. అంటే నువ్వు లోతైనటువంటి ఆత్మీయ జీవితంలోకి వెళ్ళి వలలు విసిరితే ఎటువంటి ఆత్మలు పడతాయనంటే, దేవుని కోసం చావాలనేటువంటి ఆశ కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో మరి దేవుని బిడ్డలారా ఆశ కలిగినటువంటి చేపలు పడతాయి. పైపై భక్తి చేసేటువంటి విషయం, పైపై మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు వలలో పట్టం కాదు, కానీ ఆశ కలిగినటువంటి బిడ్డలు దేవుని కొరకు చావాలనేటువంటి తాత్పర్యం వారి జీవితంలో, తదుపరి మరి జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆత్మీయమైన బిడ్డలు దేవుడిని కప్పచెప్తారు. ఆ చేపలు నాకు అలా ఆలోచిస్తున్నప్పుడు అలా అనిపించింది, ప్రభువా మేము కూడా వలలు వేస్తున్నాం, ఒడ్డు నుండే వేస్తున్నాం, మా దోణిలో లేకపోతే మా వలల్లో చేపలు పట్టలేదు. కారణం మేము మా చిత్తం చెప్పిన మేము వలేస్తున్నాం, సొంత జ్ఞానంతో పరిగెడుతున్నాం, నువ్వు చెప్పినట్లుగా మేము వలేయట్లేదు. ఈ రోజున చాలా మంది వలలేస్తా ఉన్నారు. యేసుప్రభు చెప్పినట్టు కాదు. స్వచ్ఛత్వం దేనికో తెలిసిన స్వలాభం కోసం, లేకపోతే ఇంకా ధనార్జన కోసం, లేకపోతే మరి భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క చర్చ్ బిల్డింగులు నింపడం కోసం వల్లేస్తా ఉన్నారు. గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం, సంపాదన కోసం. ఇది దేవుని మాట కాదు. వాళ్ళ దేనికేలో తెలుసా? దేవుని రాజ్యాన్ని నింపడానికి. దేవుని రాజ్యాన్ని నింపడానికి వలయ్యాలి. దేవుని బిడ్డలారా, ఆ వలవేయగానే ఎటువంటి చేపలు వచ్చినాయి చూడండి. చవడానికి చచ్చిపోవడానికి మరి బయలుదేరినటువంటి చేపలు అది. దేవుని బిడ్డలారు గమనించండి, యేసు మాట విన్నట్టుగా, యేసు మాట ప్రకారం నువ్వు సువార్తను బోధిస్తే, యేసు మాట ప్రకారం వాక్యాన్ని బోధిస్తే, నీ బోధ విన్నటువంటి ప్రజలు ఎటువంటి బిడ్డలుగా మారిపోతారు అంటే, యేసు కోసం చావడానికైనా రెడీ, యేసు కోసం బ్రతుకుతారు. బ్రతుకుడ క్రీస్తే చావైతే మేము అన్నట్టుగా. ఎందుకో తెలిసిన, నువ్వు కూడా అలాగే బోధిస్తావు, నువ్వు కూడా అలాగే బోధిస్తావు. ఎక్కడ ఆశీర్వాదం బోధ ఉండదు, లేకపోతే అద్భుతాల బోధ ఉండదు, ధనార్జన బోధ ఉండదు, లేకపోతే ముఖస్తుతి బోధ ఉండదు. దేవుని రాజ్యం నింపాలనే తప్పని తప్పితే వేరొక ఆలోచన నీకుండదు కాబట్టి తయారైనటువంటి శిష్యులు కూడా అలాగే తయారవుతారు. మొత్తానికి దయచేసి గమనించండి, ఆ చేపలన్నింటినీ కూడా వాళ్ళు అదోనిలో వేసేసుకున్నారు. నింపబడ్డ చేపలు నింపబడిన తర్వాత మొత్తానికి వేరొక దోణి కూడా పిలుస్తా ఉన్నారు. బహుశా అక్కడ మరి జబదే కుమారులు ఉన్నారు కాబట్టి వరదో ఏమై ఉంటుందని ఆలోచన. ఆ దోణి పిలిచారు, అది కూడా నింపబడింది. ఇది ఆలోచిస్తూ ఉంటే నాకు కూడా కొంచెం అనిపించింది, ఈ ఒక దోణి నింపబడింది, తర్వాత రెండో దోణి కూడా నింపబడింది. దేవుడు అన్ని విస్తారమైన చేపలు పడ్డానికి దేవుడు సహాయం చేశాడు అని, దేవుడు మాట చొప్పున వలేస్తే, దేవుడు వేయమన్న రీతిలో వలేస్తే, దేవుడు మరి ఎక్కడ వేయమంటే అక్కడేస్తే జరిగేటువంటి మరి కార్యాన్ని మనం ఒకసారి గమనించాలి. అంటే దేవుడి చిత్త ప్రకారం మనం సువార్త చేస్తే, దేవుడు ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తే, దేవుడు ఏర్పాటు చెప్పిన మరి మనము మరి సువార్త చెప్తే, వాక్యాన్ని బోధిస్తే ఎటువంటి వారు తయారవుతారంటే తెలిసిన దేవుని బిడ్డలారా, ఎంతమంది తయారవుతారు తెలిసిన, మన జీవితంలో మన దోణి నింపబడి ఆఖరికి పక్కవారి కూడా దోణి నింపబడింది అంటే వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు, ఇదంతా చూస్తా ఉన్నారు అని అంటే, దేవుని బిడ్డలారా, మన దోణి నింపబడటం కాదు, మనం అనేక మంది శిష్యులు తయారు చేయడం కాదు, మనతో నడిచేటువంటి బిడ్డలు కూడా, మనతో సహకరిస్తున్నటువంటి బిడ్డలు కూడా, ఎస్ఎంజే పరిసరంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా, వారి దోణిలు కూడా నింపబడతాయి, వారికి కూడా అటువంటి కృపే ఉంటుంది. ఆరిదోనులు కూడా చావడానికి సిద్ధపడి వచ్చినటువంటి చేపలాగానే దేవుని బిడ్డలారు గమనించండి. అంటే మనమే కాదు, మనల్ని వెంబడిస్తున్న లేకపోతే మనతో కూడా పరిచయం చేస్తున్నటువంటి సహచారులు అయినటువంటి ఇన్ఛార్జీలు, టాక్స్ బేరర్లు, లేకపోతే కోఆర్డినేటర్స్లు, వారు పరిచయం చేస్తా ఉన్నా కూడా ఇదే కృప. అంటే దేనికి అంటే చావడానికి సిద్ధమైన చేపలు, యేసు కొరకు చావడానికి సిద్ధమైన చేపలు, యేసు కొరకు చావడానికి సిద్ధమైనటువంటి ప్రజలు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభాన్ని పరిగెత్తుకు వచ్చేటువంటి బిడ్డలు. ఏం లాభం ఉందని ఏసరిచే పరిస్థితిలో మనకి డబ్బులు ఇస్తారు మహేష్ అన్న, పొగట్టుకోవటం. దేవుని కొరకు అరిగిపోతూ వెలుగు వెలగాలనే ఉద్దేశం. దేవుని బిడ్డలను గమనించండి, ఉదయకాల సమయం ముందు దేవుని సన్నిధానంలో మనం పరిచర్య చేయాలి. ఎలా చేయాలి అనంటే పోగొట్టుకుంటూ, ఎలా చేయాలి అనంటే దేవుని కోసం ఖర్చు అయిపోతూ, ఎలా చేయాలంటే దేవుని కొరకు చావడానికి సిద్ధమవుతూ పరిచర్య చేయాలి. ఎలా అంటే ఖచ్చితంగా మన పరిచర్య, ఆఖరికి వలలు కూడా పిగిలిపోయినటువంటి పరిచర్య. ఇంకొకరి హెల్ప్ కావాల్సిందే, ఇంకొకరు హెల్ప్ తీసుకున్నా సరే వాళ్ళ దోణి కూడా నింపబడాలి. ఈ రోజున ఒక దోణి నింపబడింది, పోలీస్ డిపార్ట్మెంట్ అనే దోణి నింపబడిన తర్వాత ఇంకొక దోణి రెడీ అవుతా ఉంది, మెడికల్ దోణి. తర్వాత మరి అగ్రికల్చర్ అనే దోణి, సచివాలయం అనే దోణి నింపుతాడు ప్రభువు, నింపుతాడు. అంతే, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృప ఇది. వాళ్ళు నింపబడిన తర్వాత ఆ పేతురు జీవితంలో ఏం జరిగిందో ఒకసారి నేను మీకు గుర్చేయాలని ఆశపడతా ఉన్నాను. వారు అలాగో చేసి విస్తారమని చేపలు పట్టి, వారు వేరొక దోణులను తమ పాలి వారు వచ్చి ఆయనకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపిరి. మునిగిపోయింది, మునిగిపోయింది. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఏ జిల్లాలలోనూ ఏమైతే అనుకుంటుందో, ఏ డిపార్ట్మెంట్ అనుకుంటున్నామో, ఈ యొక్క డిపార్ట్మెంట్ లో సహవాసం కట్టినటువంటి జిల్లా అంటూ ఉండకూడదు. దేవుడు డివిజన్ వైజ్ లు కూడా దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. అటువంటి కృప కొరకే దేవుని స్తుతిస్తా ఉన్నాను నేను. తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి రెండు దోణలు మెనుగునట్లు నింపారు. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువు నన్ను విడిచిపోమంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు అయ్యా మమ్మల్ని విడిచిపోమంటున్నారు. ఈరోజు మనమైతే ఏం చేస్తామంటే, దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఆ ప్లేస్ లో కనుక ఒకవేళ నేను ఉంటే ఏం చేస్తాను అని నన్ను ఆలోచిస్తే, మరి నా గురించి పూర్వకాలంలో, ఇప్పుడు కాదులే కానీ పూర్వకాలంలో, ఒక నామకార్థ క్రైస్తవుడుగా, నామకార్థ బోధకుడుగా, నామకార్థ సేవకుడుగా ఉంటే నేను ఏం చేసేవాడిని అని ఆలోచిస్తే, అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా నువ్వు ఇక్కడే ఉండు, రోజు అవసరమైతే రోజు నేను నిన్ను పిలుస్తాను, నువ్వు రావాల్సిల్లా, నీకోసం ఒక వాహనాన్ని పంపిస్తాను రా, వచ్చి రోజు వచ్చి నా పడవెక్కు, ఫస్ట్ నేను వల వేసే ముందు నువ్వే పడవెక్కాలి అని. వ్యాపారం బాగుంది, మంచి ఈ వ్యాపారం బాగుంది, డబ్బులు వస్తాయి, మేడలు కట్టేయచ్చు, మిత్తులు కట్టేయచ్చు, దీంతో మరి గొప్పవాడిని అయిపోవచ్చు. యేసు ప్రభు ఉండాలి జీవితంలో. అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు, నిజంగా చెప్తున్నారు. యేసు ప్రభు ఉంటే ఆశీర్వాదం వస్తుంది, యేసు ప్రభు ఉంటే డబ్బులు వస్తాయి, యేసు ప్రభు ఉంటే ధనం వస్తుంది. వచ్చిందా ధనం జక్కకి? ధనం వచ్చిందా 12 మంది శిష్యులకి? ధనం వచ్చిందా? 1000 బంగారాలు మా దగ్గర లేవు కానీ మేము కలిగి ఉన్నదని కించుతున్నాం, నజడిని వేస్తున్నాం అని లేచి నడవమని చెప్పలేదా? ఉన్నాయా అప్పుడు 2 బంగారాలు? దేవుని బిడ్డలారు గమనించండి, వాళ్ళు అంటున్నారు మమ్మల్ని విడిచిపో అంటున్నారు. అంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తే, యేసు అద్భుతం చేస్తే పేతురు పశ్చాత్తాపడుతున్నాడు కానీ దాన్ని బట్టి సంతోషించట్లేదు. ఈ రోజున అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేనికోసం అని అంటే, నువ్వు లోతులకు నడిపించబడటానికి, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొన్ని భక్తి జీవితంలోకి వెళ్ళడానికి, పశ్చాత్తాపడడానికి. అయ్యో బెసైదా పరాజీన, నీ మధ్య చేసేటువంటి కార్యాలు తూర్పు సీజన్లో చేస్తే ఎప్పుడో రక్షించబడేవాళ్ళు, ఎప్పుడో బాగుపడేవాళ్ళు, ఎప్పుడో పశ్చాత్తాపడేవాళ్ళు, ఎప్పుడో గోను పెట్టు కట్టుకునేవాళ్ళు. ప్రభు అనలేదా? పరాజీన బెసైద లాంటి ప్రాంతాలు ఎన్ని లేవు మన దేశంలో, మన రాష్ట్రంలో ఎన్ని లేవు, ఎన్ని సంఘాలు లేవు, ఎన్ని పరిచర్యలు లేవు. కొరాజీన లాంటి పరిచర్యలు, బెచ్చైద లాంటి పరిచర్యలు ప్రభు ఇసుకున్నాడు. అక్కడ లేడు, తూరు సిదోను గురించి మాట్లాడుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక ఉద్దేశం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలని అంటలా చేస్తాను, కానీ దేనికి దారి తీయాలి? ఒక మనిషి పశ్చాత్తాప జీవితానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, నిత్య రాజ్యాన్ని కోరుకోవడానికి. అదే జరిగింది. దేవుని బిడ్డలారా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా, వద్దు ఇక్కడ, నేను పాపాత్ముని, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఉద్యోగం ఇస్తే, దేవుడు మేలు చేస్తే, ఈరోజు నా మేలు చేసేటట్టు సంతలు కొట్టుకుంటున్నాం, కానీ దేవుడు నీకు ఆ యొక్క ఆ స్థితిలో దేవుడు తీసుకొచ్చినటువంటి దేవుడికి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలని మర్చిపోతాను. దేనికి కార్యం దేవుడు చేశాడు, దీని పట్ల దేవుడి ఉద్దేశం ఏమిటి, ఏం తెలియజేయాలని చేస్తా ఉన్నాడు, దేవుడి పరిస్థితి నుంచి ఎందుకు బయట పెడతా ఉన్నాడు అనే ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో మనుషులు ఆలోచించట్లేదు. మళ్ళా ఓహో ఇది ఇది ఇచ్చాడు కాబట్టి ఇంకోటి, ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి ప్రమోషన్, ప్రమోషన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా శాలరీ హైక్ చేయాలి, ఐఆర్ ఎప్పుడిస్తాడు, పిఆర్సీ ఎప్పుడిస్తాడు, ఈ ఆలోచనలను బతుకుతా ఉన్నాం. దేవుని బిడ్డలారు గమనించండి, కానీ ఆత్మ సంపాదన వేట గురించినటువంటి ఆలోచన మంట హృదయంలో కలగట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు మన జీవితాలలో. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ దేవుని చిత్తానికి ఇవ్వటం లేదు. పశ్చాత్తాపడిపోతా ఉన్నాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టు, ఒక్కళ్ళేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, మీరు పాపాత్ముణ్ణి. దేవుడి కార్యం చేస్తే జరగాల్సిన కార్యం ఏంటో తెలుసుట, పశ్చాత్తాపం. నేను ఇటువంటి వ్యక్తినే, ఇటువంటి పాపాత్ముణ్ణే, నాకేంటయ్యా ఇటువంటి జాబ్ ఇచ్చావు, నేను ఎక్కడోటి. సరే కానీ చాలా మంది వారి ఘనతలు నేను చదవబట్టి నేను చేయబట్టి దేవుడి కృపలేదో జరుగుద్దా, నువ్వు ఎంతైనా చెయ్యి, ఎంతైనా చదువు. దయచేసి గమనించండి, అక్కడ పేతురు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. మోకాళ్ళు ఎదుట సాగిలపడ్డాడు, పాపాత్మనని చెప్తా ఉన్నాడు. పేతురికి ఏమర్థమైంది? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ఆ యొక్క ఆశీర్వాదంతో ఈ లోకంలో మేడలు కట్టేసుకుని, విద్యలు కట్టేసుకుని, హ్యాపీగా తిరుగు తాగు సుఖించమని బతకాలనా, లేకపోతే దేవుడి కొరకు చావడానికైనా సిద్ధపడాలనా, దేవుడి రాజ్యాన్ని వెంబడించాలనా? ఏం కలిగింది? ఈ రోజుల్లో మనుషుల్లో ఎటువంటి మార్పు వస్తుంది దేవుడు చేసిన కార్యాలను బట్టి? ఈ తాత్పర్యాన్ని మనం గమనించాలి. అయితే వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా వారందరూ విస్మయం ముందురి. అయితే దేవుని బిడ్డలారా, అలాగే సీమోనుతో కూడా పాలువారైన జబదే కుమారులు, యాకోబును యోహాను అందుకు యేసు భయపడకుము, విస్మయం ముందుతే అందుకు అంటున్నాడు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడబోయిందు అని సీమోనుతో చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకేం జరిగిందంటే సీమోను పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. ఇక్కడ మీరు గమనించాలి, యేసు ప్రభువు లోతును నడిపించమంటే లోతును నడిపించాడు. వలవేయమంటే ఆయన జాలరి కాకపోయిన ఆయన మాట విన్నాడు. దేవుని బిడ్డలారి గమనించండి, తర్వాత విస్తారమైన చేపలు పడ్డ తర్వాత అక్కడితో ఆగిపోలేదు, పశ్చాత్తాపడతా ఉన్నాడు, ఆశీర్వాదాన్ని వదిలేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు విడిచిపెట్టేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అద్భుతాన్ని వైపు చూడటం లేదు, కానీ అద్భుతం చేసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ రోజున మన జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు, కానీ దేవుని చిత్తం ఏంటి మన పట్ల, దాన్ని బట్టి మనం సంతోషిస్తూ సుఖిస్తూ పోవాలా, దేవుని ఏ విధంగా మనం వెంబడించాలనేటువంటి సత్యాన్ని ఈ రోజున ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో ప్రస్తావన మీ దగ్గరికి తీసుకొస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగం నుంచి లోకాసువార్త మత్తయిసువార్త 14:28 చదువుదాం. 14:28 మత్తయిసువార్త 14:28 ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఏం జరుగుతూ ఉంది అనంటే, అక్కడ 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టారు. మరి పంచిపెట్టిన తర్వాత అక్కడ అందరూ కూడా తృప్తి పొందారు, స్త్రీలు పిల్లలు అందరూ కూడా తిన్నారు. 5,000 మంది పురుషులు కూడా అక్కడ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అదంతా అయిపోయిన తర్వాత జన సమూహాలను పంపించేశాడు ప్రార్థన చేయడానికి. ఏకాంతంగా కొండెక్కి యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఆ సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. శిష్యులు పంపించేశాడు తనకంటే ముందుగా వెళ్ళమని. 22 చూస్తే, మత్తయి 14:22 చూస్తే వాళ్ళని ముందుగా పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బలవంతం చేసిన అన్నట్లుగా రాయబడి ఉంది. వెంటనే ఆ జన సమూహంలో తాను పంపివేనంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలనని ఆయన వారిని బలవంతం చేసింది. తనకంటే ముందుగా వెళ్లమని చెప్పి యేసు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఇంకా అప్పటికి ఆ దోణి అవతలకెళ్ళ, అప్పటికీ ఆ దోణి దరికి దూరముగా నుండగా 24 గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4 ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చును. దయచేసి మీరు గమనించాలి, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకుని భయమి చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుండి, నేనే భయపడుకునని వారితో చెప్పగా, పేతురు ప్రభా నీవైతే నేల మీద నడిచి మీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. ఇక్కడ సన్నివేశాన్ని మీరు గమనించండి, యేసు ప్రభుల వారు మరి దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి, ఒడ్డుకెళ్ళండి, అవతల దరికి వెళ్ళండి అని చెప్పేసి శిష్యుల్ని బలవంతం చేశాడు. కారణం ప్రార్థన చేసుకోవడం కానీ తెలియబడింది. మొత్తానికి యేసు శిష్యులు వెళ్తా ఉన్నారు, కానీ దూరాన ఉంది కానీ అలల చేత పట్టబడుతూ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ కనపడతా ఉంది. అయితే యేసు ప్రభులు వారు ఆ రాత్రి నాలుగో జాము, దగ్గర దగ్గరగా నాలుగో జాము ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా యేసుక్రీస్తు ప్రభులు వారు మనం చూస్తూ ఉన్నాం. సముద్రం పైన నడిచి వెళుతూ ఉన్నాడు. అది చూసి తొందరపడ్డారు, గోతమని చెప్పుకుంటా ఉన్నారు. యేసుప్రభు అంటా ఉన్నాడు, నేను యేసయ్యని, నేనే మరి మీ యొక్క ప్రభువుని, భయపడొద్దు నేనే అని చెప్తా ఉన్నాడు. తను తను బయలుపరుచుకుంటా ఉన్నాడు. పేతురు అంటున్నాడు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. 28వ వచనంలో పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవమని ఆయనతో అనెను. అంటే ఎంతమంది శిష్యులుంటే అందరూ భయపడిపోతా ఉంటే ప్రభు నేనే అని చెప్పాడు. అక్కడ పేతురు అంటా ఉన్నాడు, నీవే అయితే నేల మీద నడవడానికి నీ యొద్దకు రావడానికి నాకు అవకాశమేమునైనా అవకాశం ఇవ్వు అని అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందరికి భయమే లేదా? అందరికి కంగారు పట్టలేదా? కానీ పేతురు ఒకటి అడుగుతున్నాడు, నీవే అయితే నేల మీద నేను కూడా నడవాలి. అంటే పేతురికి ఎటువంటి ఆశ ఉంది అని అంటే దేవుళ్ళకు బతకాలి, దేవుడు ఏం చేస్తే అది చేయాలి. యేసుప్రభుని చూసి ఆ యొక్క ఆయన ఏ విధంగా నడుస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు, అలా ఉండాలని ఆశ. దేవుడు నేల మీద నడిచాడు. నువ్వేనైతే కనుక ఇంకో కార్యం చేయి అనొచ్చుగా, నువ్వేనైతే కనుక అలా చేయి ఇలా చేయి అని అనొచ్చుగా, నువ్వైతే కనుక అయ్యా నన్ను కూడా నేల మీద నడవని అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారికి గమనించండి, ఉదయకాల సమయం ముందు పేతురికి ఎటువంటి ఆశ? ఇవన్నీ ఆలోచిస్తుంటే అయ్యా ఆయన బోధ విన్నవారు అందరికి, అందరి మీద పరిశుద్ధాత్మ రావడం ఏంటి ఆయన, అందరూ రక్షణ పొందటం ఏంటి, అందరూ మారు మనసు పొందటం ఏంటి, ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తుంటే పేతురు ఎటువంటివి కనబడతా ఉన్నాయో చూడండి. దేవుని బిడ్డ పేతురు ఆశీర్వాదాన్ని కోరుకోలా, అద్భుతాన్ని కోరుకోలా, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు, దేవుని మాట విన్నాడు, లోతైనటువంటి మరి ఆ సముద్రం లోతుకు వెళ్లి వల వేశాడు. అంటే లోతైనటువంటి భక్తిని, లోతైనటువంటి జీవితాన్ని, ఆత్మీయతను కోరుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ వలలు వదిలేశారు, చేపలు వదిలేశారు, దోణులు వదిలేశారు, అన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించిన రీతి చూస్తున్నాం. ఎక్కడైతే ఆయనలాగా ఉండాలని చూస్తున్నాం. విడిచిపెట్టావు దేవుని కొరకు, కరెక్టే, నీ పాపాన్ని విడిచిపెట్టావు, అపవిత్రతను విడిచిపెట్టావు, ఆశీర్వాదాల బోధన విడిచిపెట్టావు, అద్భుతాల బోధన విడిచిపెట్టావు. అయితే ఈ రోజున ఆయనలాగా ఉండాలని ఆలోచన జీవితంలో ఉందా? పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునేలాగన మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకునేలాగన మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని బిడ్డలారా, ఈ స్టేట్మెంట్ మన జీవితంలో ఇవ్వగలవా? పేతురు ఇటువంటి తాత్పర్యాన్ని కలిగి ఉన్నాడు, ఏసైలాగా ఉండాలి, ఏసైలాగా బ్రతకాలి, ఏసులాగా జీవించాలి. ఇదేనైనా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఏసులాగా ఉండాలనేటువంటి ఆలోచన, ఏసులాగా బ్రతకాలనేటువంటి తాత్పర్యం ఎప్పుడైతే నీ జీవితంలో వస్తుందో ఖచ్చితంగా దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. అంతమంది ఉంటే పేతురికి ఆలోచన కలిగి ఇంకా మరొక సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక సందర్భంలో యేసుప్రభులు వారు, ఆయన మనిషి కుమారుడు, ఇక్కడ మనుషుల చేతికి అప్పచెప్పబడతాడు, రాజుల చేతికి అప్పచెప్పబడతారు, ఆయన హింసిస్తారు, చంపుతారు, సిలువ వేస్తారు. తర్వాత మూడోదైన యేసుప్రభులు వారు మరి తిరిగి లేస్తాడు అని చెప్తా ఉన్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా అది నీకు దూరమోగునుగాక, నీకు దూరమోగునుగాక అని అన్నప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, అక్కడ యేసుప్రభు అంటాడు, సాతానా వెనక్కుపో అంటాడు. సాతానా వెనక్కుపో అన్నప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, పేతురు ఏమైనా మాట్లాడా? ఈ రోజున దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుడు ఒకవేళ దైవ సేవకులు కానీ ఒకవేళ మనల్ని గద్దించినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం ఆలోచించాలి. మనం చేసేది రాంగ్ అని మనం తెలియజేసినప్పుడు, ఒకవేళ ఈ విధంగా గనక మనల్ని గనక అంటే, ఒక దైవ సేవకులు గనక మనం అంటే, మనల్ని అంటే గనక, ఇక చూసుకోండి ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఇక మీకే వదిలేస్తా ఉన్నారు. ఎంత పెద్ద మాట్లాడాడు యేసు ప్రభు, దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద మాట అన్నాడు అంటే, ఆ మాట అన్నప్పుడు పేతుర్ని, పేతురు ఏమాత్రము దేవుని బిడ్డలారా మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. పేతుర్ని సాతానా అంటే ఎంత పెద్ద మాట, అది ఎంత పెద్ద మాట, వెనక్కుపో అన్నప్పుడు దేవుని బిడ్డలారా పేతురు రెస్పాండ్ అయినటువంటి రీతి. ఈ ఉదయకాల సమయంలో ఆ పేతుని గురించి మీకు దేవుని బిడ్డలారా ముందుంచుతా ఉన్నాను. అంటే పేతురు గద్దెంపు కూడా లోబడతా ఉన్నాడు, గద్దెంపుకు లోబడతా ఉన్నాడు. పేతురు దేవుని బిడ్డలారా దేవుని చిత్తం చేస్తా ఉన్నాడు. పేతురు ఇంకేం చేస్తా ఉన్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా అన్ని సమస్తాన్ని త్యాగం చేస్తా ఉన్నాడు. పేతురుని యేసుప్రభు ఏమన్నా సరే ఇష్టపడతాడు, ఆయన మన మంచికే చేస్తాడు, తన జీవితంలో ఏది అనుమతించినా మంచిగా చేస్తాడు. ఈ విషయాలన్నీ దేవుని బిడ్డలారా మీ ముందుంచాలని నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆశపడ్డాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి ఉజ్జీవం నీ జీవితంలో దేవుడు చేయాలని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మార్కు సువార్త 8:33 వచ్చినాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మార్కు సువార్త 8:33 ఇది కూడా చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 8:33 మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది, 31 చదువుతున్నాను, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమైన ఆయన వారికి బోధింపను ఆరంభించను. ఆయన ఈ మాట బహిరంగ చెప్పును. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయన గద్దెంపు సాగిను. అందుకైన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనకబో, నువ్వు మనుషుల సంగతిని అనుసరించున్నావు గాని దేవుని సంగతులను నువ్వు గ్రహింపుకున్నావు అని మనస్కరించున్నావు, మనుషుల సంగతి దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతుర్ని గద్దించాడు అన్నట్లుగా మనం చూస్తాం. సాతానా వెనక్కుపో, ఎంత పెద్ద మాట ఇది, కానీ చిన్న చిన్న మాటలకే ఒక్కొక్కసారి దేవుని చిత్తం లేదు, ఇంక లేదు, ఏమి లేదు, ఇక అంత ఎస్ఎస్జే లేదు, ఇంకొకటి లేదు. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున మన మేలు కోరి ఆత్మీయ నాయకులు గద్దిస్తే దానికి లోబడి ఆ గద్దింపులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నువ్వు గమనించాలి తప్పితే, అంతేగాని దేవుని బిడ్డలారు గమనించండి, మనం వేరొక రకంగా తీసుకోకూడదు అనేటువంటి సత్యాన్ని కూడా ఈరోజున మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. పేతురు మొత్తానికి వెంటనే వెళ్ళిపోయాడా, సాతాన వెనకబోంటే ఇంత పెద్ద మాట అన్నాడు ఎందుకీనా అని అనుకుని వెళ్ళిపోయాడా? ఎలా ఆఖరికి ఇంకో సన్నివేశాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. యేసుప్రభు మీద పేతురు ఎంత ప్రేమను పెంచుకున్నాడండి సాతాను అన్న తర్వాత కూడా. యేసుప్రభును మాట అంటే కూర్చోకూడదు అని, యేసుప్రభు దగ్గరకు వచ్చి పట్టుకోవాలని ఆలోచన కలిగి ఉంటే వరలో నుంచి కత్తి దూసి చెవి నరికేశాడు. ఎంత భయంకర చూడండి. అంటే వాస్తవానికి అది తప్పే కావచ్చు, కానీ ఏసై అంటే అతనికి ఎంత ప్రేమంగా చూడండి. ఏసైని ఏదన్నా అంటే ఊరుకోను, ప్రేమించే విధానం తెలియలే. అందుకనే యేసుప్రభు గారు కూడా స్మూత్గా చెప్పాడు, పేతురు కత్తి పట్టిన వాడు మరి కత్తితోనూ మరణిస్తాను, తీసేయి బాబట్టు. దేవుని బిడ్డలారా తాతాన్న వెనకపో అన్న తర్వాత కూడా పేతురు ఏసైని ఎంత ప్రేమించాడో చూడు. ఇంత సపోర్ట్ చేస్తుంటే ఆఖరికి ప్రాణ భయంతో పారిపోయాడు, కానీ దేవుని బిడ్డలారా దూరం నుంచి వెంబడిస్తా ఉన్నాడు. సిలువేసేటప్పుడు అక్కడక్కడే తిరుగుతా ఉన్నాడు, వాళ్ళందరూ అంటా ఉన్నారు నువ్వు ఆయన శిష్యులు ఒకడవు కదా అని అన్నప్పుడు 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ అదంతా చూస్తున్నే దూరం నుంచి వెంబడించినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. దూరం నుంచే చూస్తా ఉన్నట్టు ఆలోచించండి దేవుని బిడ్డలారా. తదుపరి యేసుప్రభు గారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత పేతురు యేసయ్యతో ఏ విధంగా ఉన్నాడు అనేది మనం ఆలోచిస్తే మూడు సార్లు దేవుడు తెలియదని అబద్ధం అనేటువంటి పేతురు తదుపరి కార్యక్రమంలో దేవుని బిడ్డలారా ఆ యొక్క మేడగదిలో ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం పరిశుద్ధాత్మ చేత నింపబడటం పేతురు బోధించటం మరలా వచ్చాడు. కానీ ఇక్కడ ఉంటే ఏసైని చంపేశారు. కానీ ఏంటి పరిస్థితి ఉండకూడదు, వెళ్ళిపోవాలనుకోవాలా, అక్కడే ఉన్నాడు. మీరు యేసులోములోనే నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటా. యూదయ సమరయ గలిలయ దేశాలలో భూతికంతల వరకు సాక్షులై ఉంటారు అన్న ఏసై మాటను గ్రహించి ఈసారి మాత్రం చంపితే చంపనే అని అనుకున్నాడేమో, అక్కడే ఉండి మేడగదులో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ధైర్యం? పేతురు ఒకవేళ దేవుని బిడ్డల తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని పట్టుకునే మనం ఇక్కడే దూరంలో వేలాడతారు, పేతురు తప్పు చేశాడు. కానీ పేతురు తెలుసుకున్న తర్వాత ఎటువంటి పరిచర్య చేయగలిగాడో చూడండి ఒకసారి. ఆశ మరొక సందర్భంలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను, దేవుని బిడ్డలారా పేతురు సమస్తాన్ని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించామని ఏసై దగ్గర అడుగుతా ఉంటాడు. ఒక యవన అధికారి ఏసై దగ్గరకు వచ్చి నేను నిత్య జీవానికి వారసును అవడానికి నేనేం చేయాలి అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలారా అతనితో మాట్లాడేటువంటి సందర్భంలో నువ్వు మీ ఆస్తిని మీ పేదలకు చిన్న వెంబడించుకోనంటే పేతురు గట్టిగా సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా, నేను సమస్తాన్ని విడిచిపెట్టావు మాకేంటి అంటా ఉన్నాడు. దాన్ని దేవుడు సమర్థించాడు. కాబట్టి నీకు వరలోక రాజ్యంలో ఈ ప్లేస్ ఉంది, ఇలా తీర్చి చెప్తావు అని చెప్పాడు దేవుడు. మనం చెప్పగలమా సాక్ష్యం, నేను అన్ని వెంబడించాను, అన్ని విడిచిపెట్టేశాను అని చెప్పగలమా? అయ్యా నువ్వే నాకు కావాలని చెప్పగలవా? ఇంకా ఉన్నాయా కొన్ని ఉన్నాయి, ఇంకా విడిచిపెట్టవలసినవి, అయినా సరే నువ్వు కృప చూపించు, అయినా సరే జాలిపడు, మనుషుడు కదా అని అంటావు. కానీ పేతురు సమస్తాన్ని విడిచిపెట్టావు మాకేంటి, ఎటువంటి సాక్ష్యం? దేవుని బిడ్డలారా ఏది ఉంచుకోవాలో పేతురు తన దగ్గర సమస్తాన్ని విడిచిపెట్టాడు, వలలు విడిచిపెట్టాడు, దోళ్ళు విడిచిపెట్టాడు, చేపలు విడిచిపెట్టాడు, దేవుని వెంబడించాడు. సాతానా వెనక్కి పో అని చెప్పిందా కూడా పీడవలేదు. యేసు ప్రభు కోసం ఆఖరికి ఆ సైనికుడి చెవి తెగ దొరికాడు, తప్పని చెప్పాడు, ప్రాణభయంతో పారిపోయాడు. కానీ యేసు వెంబడిస్తూనే ఉన్నాడు, ఆ మేడగదిలోనే ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి మనల్ని కూడా చంపేస్తారేమో ఇక్కడ ఉంటే అని అనుకోలేదు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆఖరికి బోధ చేస్తా ఉన్నాడు, బోధ విన్న వారి అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినట్టు మనం చూస్తాం. ఆఖరికి చరిత్ర చెప్తా ఉంది, దేవుని బిడ్డలారా పేతురట తలకిందులుగా సులువు వేయబడ్డాడు. అది దేవుడు తెలియదని ప్రాణభయంతో, ప్రాణభయం కూడా పోయింది ఇక, ఒకే ఒక్క దేవుని బిడ్డలారా బలహీనత, రెండు బలహీనతలు చూస్తాం అక్కడ మన ప్రత్యేకంగా కనిపించే, పైకి కనిపించే ఏంటంటే ఒకటేమో ప్రాణభయం, ఒకటేమో తొందరపడు కోపం. కానీ అవి కూడా పోయినాయి. ప్రభు కొరకు పారార్పణంగా పోయిబడ్డాడు. నా ప్రభులాగా సిలువీయబడ్డానికి నేను ఇష్టపడలేదు, నన్ను తలకిందులుగా వేయండి అని కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దేవుని కొరకు హృదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. అటువంటి లోతైన భక్తి జీవితం, లోతైనటువంటి ఆత్మీయ జీవితం, దేవుని మాట వినే అనుభవం, దేవుని కొరకు బ్రతకాలనే అనుభవం, సమస్తాన్ని విడిచిపెట్టే అనుభవం, యేసులాగా బ్రతకాలనేటువంటి అనుభవం, యేసు కొరకు చావాలనే అనుభవం, యేసు కొరకు అతసాక్షిగా మారాలనేటువంటి అనుభవం. పేతురు వాక్యం చెప్తుంటే బోధ విన్న వారందరూ పైన పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఈ రకమైనటువంటి రెఫ్లెషన్ రావాలి, విప్లవం రావాలి, ఈ రకమైనటువంటి దేవుని బిడ్డలారా, కార్యాలు మనం చూడగలగాలి. ఈ రోజున ఆది అపొస్తలు లాంటి ఉద్యమం, ఆది అపొస్తలు కాలంలో ఉన్న ఉద్యమం ఈ రోజున మనం చూడలేకపోవడానికి గల కారణం ఏమిటి? పైపై భక్తి, దేవుని బిడ్డల పైపై బోధలు, ఆశీర్వాదకరమైన బోధలు, అద్భుతమైన బోధలు, వీటిని మనుషులు విడిచిపెట్టుకోలేకుండా దేవుని వెంబడించలేనటువంటి పరిస్థితి కాదా? దేవుని బిడ్డలను గమనించండి. అందుకనే ఆత్మల వేటలో సక్సెస్ అవ్వలేకపోతా ఉన్నా. ఇతర రాజ్యానికి చర్చేటువంటి విషయంలో దేవుని బిడ్డల పలకినులం అయిపోతా ఉన్నా. పేతురు ఇంటెన్షన్, పేతురు బ్రతికిన విధానం, పేతురు నడిచిన విధానం యేసులాగా ఉండాలని కోరుకునేటువంటి విధానం. దేవుని బిడ్డలరా, తన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం చెబితే అందరి మీద పరిశుద్ధాత్మ దిగేలాగా దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున నువ్వు కూడా అలాగ అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం వాక్యం చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రజలు దేవుడి వైపు తిరగాలి, వాళ్ళు దేవుడి కొరకు హతసాక్షులుగా మారాలనే ఆలోచన మంట, దేవుడి కొరకు బ్రతకాలనేటువంటి మంట రావాల. ఈ రోజున అటువంటి దిశలో, ఆ దిశలో దేవుడు మనం నడిపించాలని కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో మనం కూడా దేవుని సన్నిధిలోకి వద్దాం, దేవుని యొక్క పాదాల దగ్గరకు వద్దాం. ప్రభువా, మా జీవితాల్లో ఇటువంటి ఉద్యమం ఎందుకు కలగట్లేదు? ఆది అపొస్తల కాలంలో ఉన్న ఉద్యమం మాకు కావాలి, పేతురు కాలంలో ఉన్న ఉద్యమం ఇది నెలలో మేము చూడాలనుకుంటున్నాం. ఆయన మమ్మల్ని కూడా వాడుకో. మేము వాక్యం చెప్తే ఎందుకు ప్రజలు రక్షించబడటం లేదు? మేము బోధిస్తే ఎందుకు ప్రజలు మారటం లేదు? మేము బోధిస్తే ప్రజలు ఆత్మ చేత ఎందుకు నింపబడటం లేదు? ఏం లోపాలు ఉన్నాయి నాయన? మమ్మల్ని సరిచేయి. దయచేసి పరిశుద్ధాత్మ చేత అనేకులు నింపబడడానికి తగినటువంటి బోధను మనం చేయాలని, దేవుడు అట్టి రీతిగా వాడుకోవాలని దేవుడి పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్.